ఆది దంపతుల పాదపద్మాలకి భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకుంటూ ఈ సాయం ప్రవచనాల్లోకి మళ్ళీ అడుగు పెడుతున్నాం. ఉజ్జయిని క్షేత్ర మహామహిమని తెలియచేసే విశేషాలు మనం వింటున్నాం. ఉజ్జయిని మహాకాళేశ్వర లింగ ఆవిర్భావం, ఈ క్షేత్రాన్ని పరిపాలించిన మహానుభావులు, వీళ్ళందరి గురించి తెలుసుకుంటేనే అసలు క్షేత్రం యొక్క విలువ ఏంటో తెలుస్తుంది కనుక తద్వారా మనం తరిస్తాం. అన్నిటికంటే గొప్పది ఏమిటంటే తీర్థము, క్షేత్రము, దైవము, ఈ మూడు ప్రసిద్ధికెక్కిన స్థలాలు అరుదుగా ఉంటాయి. కొన్ని చోట్ల చూడండి, దేవుడు ఉంటాడు కానీ నది ఉండదు. కొన్ని చోట్ల నది ఉంటుంది దేవుడు ఉండడు. నది, దైవం రెండు ఉంటే క్షేత్రం అంత ప్రసిద్ధికి ఎక్కదు. కానీ ఈ క్షేత్రము విక్రమార్కుడి వంటి మహారాజుల వల్ల ప్రసిద్ధికి ఎక్కిన క్షేత్రం. తీర్థం క్షిప్రానది, దైవం మహాకాళేశ్వరుడు. ఇది సరిపోదా అన్నట్టుగా ఏకంగా అమ్మవారు మహాకాళి. కుజుడు పుట్టిన స్థలం, కాలభైరవుడు ఆవిర్భవించిన స్థలం, బేతాళుండి విక్రమార్కుడు వశం చేసుకున్న స్థలం, ఇన్ని విశేషములు ఒకే స్థానంలో ఉండడం చాలా అరుదుగా ఉంటాయి. అందుకే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి దర్శనము అంటే జీవితంలో ఉన్న దుఃఖాలన్నిటినీ తొలగించుకోవడం. మనకి జీవితం అన్నాక ఏదో ఒక దుఃఖం లేకుండా ఉంటుందా? సుఖస్యానంతరం దుఃఖం, దుఃఖస్యానంతరం సుఖం, చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ, సుఖం తర్వాత దుఃఖం, దుఃఖం తర్వాత సుఖం, ఈ రెండు తిరుగుతూనే ఉంటాయి. పూర్వం సైకిల్ చక్రానికి, సైకిల్ చక్రం అని ఒకటి ఉండేదిలేండి, సైకిల్ తొక్కేవారు పూర్వం, దానికి ఆ ట్యూబ్కి గాలి పెట్టేది ఉంది, అది కింద నుంచి పైకి వస్తుంది, పైనుంచి కిందకి, అలా తిరుగుతూనే ఉంటుంది. సుఖదుఖాలు చక్రంలో ఆకులు తిరిగినట్టు తిరుగుతాయి. ఇవాళ సుఖం ఉందంటే ఎల్లకాలం సుఖమే ఉంటే ఇంక జీవితానికి విలువే ఉంది, మళ్ళీ ఇంకో రోజు దుఃఖం, అయ్యో ఈ దుఃఖంలోనే కుంగిపోతామేమో అనుకునే సమయానికి దుఃఖం తొలగించి మళ్ళీ సుఖం ఇస్తాడు. అందుకని సుఖదుఖములు నిరంతరం చక్రం తిరిగినట్టు తిరుగుతాయి. చక్రవత్ పరివర్తంతే, చక్రము వలె తిరుగుతాయి సుమ అన్నారు. అందుకే జ్ఞాని వీటిని పట్టించుకోడు, సుఖమైనా దుఃఖమైనా రెండు ఒకటే అనుకుంటాడు. ఒక్కొక్కప్పుడు అజ్ఞానం వల్ల మనకు దుఃఖం వస్తుంది, పోతుంది. మనం ఒకటి అనుకుంటాం, పైవాడు ఒకటి అనుకుంటాడు. పాపం ఓ మంచి తామర పువ్వు వికసించి ఉందిట, ఈ తామర పువ్వు మీద తుమ్మిద వాలింది తేనె తాగుదామని. ఆ తేనె తాగాలని ఆశ కొద్దీ, డబ్బు సంపాదన మీద ఆశతో ప్రపంచాన్ని మరిచిపోయి అందులోనే పడిపోయిన మనిషిలాగా ఆ తిండి మీద వ్యామోహంతో ఆ తామర పువ్వులోనే కూర్చుని తెగ తాగుతూ మత్తెక్కి నిద్రపోయింది. ఏదైనా ఎక్కువైతే మత్తు, మత్తు అంటే కేవలం మద్యపానం ఒకటి అనుకునే రుసుమి, డబ్బు సంపాదన మత్తు, కీర్తి పెద్ద మత్తు. ఆ కీర్తి వెనకాతలు పడి పొద్దు నుంచి సాయంకాలం దాకా కుటుంబాన్ని పట్టించుకోకుండా ప్రపంచ వెనకాతలు తిరిగే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. రాజకీయం గొప్ప మత్తు, ఒకదాన్ని మించిన మత్తులు చాలా ఉన్నాయి. తిండి కూడా గొప్ప మత్తు. కొంతమంది ఇక చూడండి, పిండి మిల్లుకైనా విశ్రాంతి ఇస్తారు కానీ తిండి మిల్లుకి విశ్రాంతి ఉండదు, తిని 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 నిద్రపోతారన్నమాట. అలాగ ఈ తుమ్మెద తేనె తాగి తాగి మత్తెక్కి తామర పువ్వులో నిద్రపోయింది. ఇంతలో తామర పువ్వు ముడుచుకుపోయింది. సూర్యుడు అస్తమించగానే తామర పువ్వు ఏమవుతుంది? ముడుచుకుపోతుంది. సూర్యుడు ఉదయిస్తే వికసిస్తుంది, సూర్యుడు అస్తమిస్తే ఇలా ముడుచుకుపోతుంది మొగ్గలాగా. పాపం తుమ్మిద అందులో ఇరుక్కుపోయింది. ఇంకది బెంగపెట్టుకుని అనవసరంగా తేనె తాగడం అనే వ్యామోహంలో పడిపోయాను, లోభంలో పడిపోయాను రా దేవుడా, ఈ తామర పువ్వు మూసుకుపోయింది, ఎప్పుడు ఇందులోంచి బయటకు వస్తానా అని బాగా ఆలోచించిందిట. రాత్రిర్గమిష్యతి భవిష్యతి సుప్రభాతం భాస్వానుదేశ్యతి హసిష్యతి పంకజాతం ఇత్తం విచింతయతి పద్మగత ద్విరేపే హాహంత హంత నళినీం గజముజ్జహారా. క్రమంగా పాప అది ఏమనుకుంది, రాత్రిర్ గమిష్యతి, రాత్రి గడిచిపోతుంది వెళ్ళిపోతుంది, సూర్యోదయం అవుతుంది. సూర్యోదయం కాగానే, సూర్యుడు రాగానే తామర పువ్వు వికసిస్తుంది. వికసించగానే తామర పువ్వులోంచి అప్పుడు మళ్ళీ తుర్రు నెగిరిపోవచ్చు, అది దాని ఆలోచన అనమాట. ఏదో పొరపాటున ఇందులోకి వచ్చాను, ఈ తామర పువ్వులో ఇరుక్కుపోయాను, బయటికి రావడానికి వేరే మార్గం లేదు, అయితేనే రాత్రి గడవకపోతుందా, సూర్యుడు ఉదయించకపోతాడా, తెల్లవారకపోతుందా, నా బ్రతుకు కూడా తెల్లవారకపోతుందా, అప్పుడు బయటకు వచ్చి హాయిగా తిరుగుతాను అనుకుంది పాపం. ఇంతలో ఏమైంది, ఇంకా కాసేపట్లో తెల్లవారుతుందనగా ఏనుగులు గుంపు వచ్చి పడింది అందులో. అందులో ఒక ఏనుగు తొండంతో పటుక్కున ఆ తామర పువ్వుని పీకి నేల మీదకి విసిరి కాలుతో ఒక్క తొక్కు తొక్కింది ఏనుగు. ఈ పక్క ఆయన క్యూలో నా కాలు తొక్కితేనే చచ్చినంత పని అయింది ఇప్పటిదాకా నాకు. ఇంకా ఏనుగు తొక్కితే ఏమవుతుందో ఆలోచించండి, దెబ్బకి పీనుగు అయిపోయింది అది. ఇది సృష్టి రహస్యం. మనం ఏమనుకుంటాం, ఏదో ఆలోచిస్తాం, ఈలోపు దీని బతుకు తెల్లారిపోయింది. తెల్లవారడం మాట కాదు. అందుకని ఇటువంటి కష్టములకి కాలస్వరూపమని పేరు. ఈ కాలమును, ఈ కష్టములను జాతకరీత్యా మనకి వచ్చే భయంకర దోషాలను తొలగించే స్థలం కనుక ఆయనున్న స్థలం మహాకాళేశ్వర స్థలం. మహాకాలుడు కాలకాల ఇతి ఖ్యాత అని శివపురాణంలో చెప్పారు. ఆయన్ని కాలకాలుడు, మృత్యువుకి మృత్యువు, మృత్యువుని ఎడంకాలతో తన్ని పడగొట్టేశాడు యమధర్మరాజుని. ఆయన తలుచుకుంటే మనకేం భయం అండి? అది తెలుసున్నవారు ఈ స్థలంలో ఉండి జపాలు తపాలు చేశారు. భర్తృహరి దగ్గర ఒక జ్యోతిష్కుడు ఉండేవాడు, చాలా గొప్పవాడు. ఆయనకి వరాహమిహిరుడు అని కూడా పేరు. విక్రమార్కుడి ఆస్థానంలో నవరత్నాలనే పేరుతో కవులు ఉండేవారు. ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో ఆరితేరిన వారు. అందులో మిహిరుడు అనేవాడు చాలా గొప్ప జ్యోతిష్కుడు. ఆయన ఒక మాట చెప్పాడంటే ఇంకా తీరుతుంది, అయి తీరుతుంది. అయితే ఆయనకున్న పెద్ద బలహీనత ఏమిటంటే జాతకం చెప్పగలడు కానీ జాతకం నుంచి బయటపడే మార్గం చెప్పలేడు. కొందరు దరిద్రపు నోళ్ళు ఉంటాయి, ఆ నోటితో శనే పొలుగుతారు, అదే అయిపోతుంది. విక్రమార్కుడికి ఒక కొడుకు ఉండేవాడు మొదట్లో, తర్వాత చాలామంది కొడుకులు పుట్టారు. ఈ కొడుకు పుట్టగానే ఈ వరాహ మిహిరుడు అనేవాడు, అసలు పేరు మిహిరుడే, ఈ మిహిరాచార్యుడు జాతక చక్రాన్ని చూసి, మహారాజా మీ కొడుక్కి 3 పుట్టినరోజులు దొరుకుతాయండి, 3వ పుట్టినరోజునాడు పందిగండంతో చచ్చిపోతాడండి అన్నాడు. రాజుగారి కంగారు వచ్చింది, ఎందుకంటే మిహిరుడు ఏమంటే అది అయిపోతుంది. 3వ పుట్టినరోజు పండుగ నాడు పందిగండంతో కొడుకు చచ్చిపోతాడంటే తండ్రి ఏమైపోతాడు? అయ్యా మహానుభావ, దీనికి ఏం మార్గం లేదంటే నేను చెప్పాను తిరుగులేదు అంతే అన్నాడు. పోనీ ఏమన్నా మార్గం చూడండి అంటే నా వల్ల కాదు అన్నాడు. ఇంతలో పక్కనున్న మిగతా జ్యోతిష్కులు పండితులు అన్నారు, వాడి మొహం వాడెంత అండి, వాడు చెప్పినంత మాత్రం చేత అయిపోతుందా? అయినా రాజుగారి కొడుకు అంతఃపురంలో ఉంటాడు, పందేమో వీధుల్లో తిరుగుతుంది. ఇదేమన్నా విజయవాడ మున్సిపాలిటీయా పందులు తిరగడానికి? కాబట్టి అంతఃపురంలోకి పందులు ఎందుకు వస్తాయి? పందిని రానివ్వకుండా కట్టుదిట్టం చేస్తే వీడు బతుకుతాడు అన్నారు పండితులు. రాజుగారు వాళ్ళ మాట మీద నమ్మకంతో అంతఃపురంలో కాపలా పెట్టి పొరపాటున కూడా ఏ పంది నంది చివరికి దీపం కుంది కూడా లోపలికి వెళ్లకుండా కట్టుదిట్టం చేశాడు. 2 పుట్టినరోజులు జరిగాయి, 3వ పుట్టినరోజు జరుగుతోంది పండుగ. ఆ రోజు అందరూ వచ్చారు, కానుకలు ఇచ్చారు. ఇంతలో ఏం జరిగింది, ఒక ఆయన పంది బొమ్మటి ప్రెజెంటేషన్ ఇచ్చాడు, చెక్కతో తయారు చేసిన పంది బొమ్మ. ఈ కుర్రాడు ఆ బొమ్మను ఆడుకుంటూ టక్కన గుండె మీద వేసుకున్నాడు, డామ్మని చచ్చిపోయాడు. అప్పుడు అర్థమైంది రాజుగారికి మాయదారి జాతకం అంటే ఇలా ఉంటుందని. పంది బొమ్మతో గండం వస్తుందని ఎవరు, పంది గండం అంటే పంది బొమ్మను ఊహించరు ఎవడను, అందుకని పందులు రాకుండా చూశాడు, గండం ఏదో రూపంలో వచ్చింది. అప్పటినుంచి మహానుభావుడు విక్రమార్కుడు గండము వస్తుందని చెప్పేవాడి వల్ల ఉపయోగం లేదు, అవసరమైతే గండమును తొలగించేవాడు కావాలి, అటువంటి వాడు ఎవరు అన్నారు. అప్పుడు భర్తృహరి ఒక అద్భుతమైన పండితుణ్ణి, ఆయన పేరు సాయంకనుడు అని పేరు. సాయంకనుడు అని పేరు కలిగిన ఒక మంత్రవేత్తని తన ఆస్థానంలో పెట్టాడు. ఆ తర్వాత విక్రమార్కుడికి చాలామంది కొడుకులు పుట్టారు, వాళ్ళు ఆ సాయంకనుడి యొక్క జపతపాల వల్ల సుఖంగా బతికారు. ఇక్కడ ఒక తమాషా జరిగింది. ఈ జపతపాలు చేయించి అందరికీ పిల్లల్ని నిలబెట్టి సాయంకనాచార్యుల వరకు ఒక కొడుకు పుట్టాడు. కొడుకు జాతకం ఈయన చూశాడు. అందులో ఏమనుంది, ఈ కొడుకు దొంగ అవుతాడు, అందరి చేత చివాట్లు తింటాడు, వీడికి దొంగ బుద్ధి ఎక్కువగా ఉంటుంది, యావత్ జీవితం దొంగే. దాంతో ఈయనకి భయం వేసింది, ఇది ఎక్కడ గొడవరా, అందరి జాతకాలు చూస్తాను అనుకున్నాను, నా కొడుకు జాతకం ఇలా వస్తుంది అనుకోలేదు, ఏం చెయ్యాలని ఆలోచించి మంచి మంత్రవేత్త కనుక ఉజ్జయిని మహాకాళేశ్వర లింగం దగ్గరికి వెళ్ళి భక్తితో ముట్టుకున్నాడు. అదృష్టవశాత్తు ఆ పూట అక్కడికి తెల్లని శరీరము ధరించిన ఒక గురువు గారు వచ్చారు.
ఎవరో చాలా తెల్లగా ఉన్నారు, చేతిలో వీణ ఉంది, ఈయన ఎప్పుడు చూసినట్టు లేదు అని సాయంకరాచార్యులు ఆయన పాదాలకి నమస్కారం చేశాడు. నాకు ఈ మధ్యన కొంచెం మతిపోయినట్టుందండి, ఎందుకంటే నాకు ఒక కొడుకు పుట్టాడు, వాడి జాతకం చూశాను, వాడి జాతకం ప్రకారం దొంగ అవుతాడు, రాజగురువు గారి కొడుకు దొంగ అంటే ఎంత తప్పది, నా కొడుకు దొంగ అవుతాడంటే తట్టుకోలేకపోతున్నాను, ఏదో రకంగా ఆ మార్గం చూపించండి నాకు అందులోంచి బయటపడడానికి, నా కొడుకు దొంగ అవ్వకూడదు, మంచివాడు అవ్వాలి. పిల్లలు పాడైపోతే ఏ తండ్రినే తల్లినే తట్టుకోగలరా? అసలు బతికేదే పిల్లల కోసం కదా ఈ సృష్టి అంతా. చిలుకలు, పక్షులు, కోతులు, పందులు, నందులు ఏవైనా తమ పిల్లల మీద వ్యామోహంతో బతుకుతాయి. పిల్లలకి ఏమీ లేనప్పుడు మన డబ్బు ఎందుకు, మన కీర్తి ఎందుకు, మన పదవులు ఎందుకు, మన జపం ఎందుకు, తపం ఎందుకు? అంచేత నాకు ఈ పలుకుబడొద్దు, ఈ మంత్రం వద్దు, ఏమొద్దు, నా కొడుకు బాగుపడాలండి. ఈ కొడుకు జాతకం ఇలా ఉందనే బెంగ వల్ల నాకు కొంచెం బుర్ర పాడైపోయి ఎవరెవరో కూడా సరిగ్గా తెలియటం లేదు. చివరికి నా భార్యను కూడా గుర్తుపట్టలేకపోతున్నాను. అందుకే మీరెవరో సరిగ్గా తెలియటం లేదు, ఎందుకు తమరెవరండి అంటే ఆయన పక్కపక్కనవి, నారదోహం మహర్షి, నేను నారదుడు అనే మహర్షిని మహారాజా అన్నట్టు. మతిపోయింది దీనికి, వెంటనే కాళ్ళు పట్టేసుకున్నాడు. నారద మహర్షి అంటే వీరండి, ఇంతకాలం పురాణాల్లో చెప్పాను, చదివాను, చెప్పాను కదా, బుర్ర పాడైపోయి మిమ్మల్ని గుర్తించలేదు, నా కొడుకును రక్షించండి అంటే ఉజ్జయిని మహాకాళేశ్వరుడి సన్నిధానంలో ఉన్న నీకు నేను వేరే చెప్పాలా, ఇక్కడ కుజగ్రహం అనే గ్రహం ఉంది, ఆయనకి మంగళుడు అని పేరు, ఆయన దగ్గరికి వెళ్ళి రోజు నీ కొడుకు జాతకానికి పరిహారంగా పూజ చెయ్యి, కుజుండి ఇక్కడ స్వయంగా తాకచ్చు, ఆయనకి మంగళనాథుడు అని పేరు, మంగళవారానికి అధిపతి, మంగళ శబ్దానికి కుజుడనే అర్థం, ఆయన పేరు మీదుగానే మనకి మంగళవారం వచ్చింది. దీని వెనకాతలు ఒక గొప్ప కథ ఉంది. పూర్వం దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని విడిచిపెట్టింది, అది అందరికీ తెలుసున్న కదే కదా. దక్షుడి కూతుళ్లలో ఆఖరి కూతురు సతీదేవి, 60 మంది కూతుళ్లలో చిట్ట చివరి కూతురు సతీదేవిని శివుడికి ఇచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత శివుడితో వాదోపవాదాలు వచ్చాయి ఈయనకి, దాంతో శివుడి మీద ద్వేషంతో అరుద్రం యాగం కరోమి, నేను రుద్రుడు లేకుండా యజ్ఞం చేస్తాను అని ఒక యజ్ఞం చేశాడు. అక్కడితో పగ చల్లారలేదు, అల్లుడి మీద కోపం ఇంకా పెరిగిపోయింది. అందుకని మళ్ళీ 2వ సారి రుద్ర విరోధంతో యజ్ఞం చేశాడు. యజ్ఞం చేసేటప్పుడు త్రిమూర్తుల్ని పిలవాలి, త్రిమూర్తులకి యజ్ఞంలో నెయ్యి వెయ్యాలి. త్రిమూర్తులు లేని యజ్ఞం ఏమిటండి అసలు? రుద్రాయ సహ రుద్రాయ యదన్న మమ అని రుద్రుడికి అగ్నిహోత్రంలో నెయ్యి చెరువు వెయ్యాలి. అది వెయ్యకుండా 2వ సారి యజ్ఞం చేశాడు. ఈ 2వ యజ్ఞానికి అందరూ వెళ్ళారు, ఋషులు వెళ్ళారు, దేవతలు వెళ్ళారు, మానవులు వెళ్ళారు, సురసిద్ధ సాధ్య నర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతుల వారంతా తరలి వెళ్ళారు. ఈ వెళ్ళిన వాళ్ళు తినగా ఉంటారు కదా, తిరుగు ప్రయాణంలో విమానాల్లో వెడుతూ అబ్బా ఏం యజ్ఞం చేశాడండి దక్షుడు, అబ్బబ్బో భలే ఉన్నాయి. కొందరు భోజనాలు పొగిడారు, పాయసం బాగుందండి, జీడిపప్పు బాగుందండి అని కొందరు పొగిడారు ఆయాసం వచ్చేదాకా. బట్టలు బాగున్నాయి, ఆడవాళ్ళకి నగలు బట్టలు ఇష్టం కనుక ఆడవాళ్ళు విమానంలో ఇదిగో నాకు ఈ చీర పెట్టారు, నాకు ఈ గాజులు ఇచ్చారు, ఈ గొలుసు ఇచ్చారు, ఈ పులుసు ఇచ్చారు అని ఎవరికోళ్ళు పొగుడుకుంటూ పోతున్నారు. ఇది కైలాస పర్వతం మీద ఉన్న పార్వతీదేవి సతీదేవి వింది. ఆడవాళ్ళని ఆపి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరంటే, అదేమిటమ్మా సతీ నీకు తెలియదా, మీ నాన్నగారు దక్షుడు అద్భుతంగా యజ్ఞం చేశాడు, ఆ యజ్ఞంలో మా అందరికీ నగలు పెట్టాడు, నాణ్యాలు పెట్టాడు. ఏమి నగలని పొగిడారు. ఈవిడికి మతిపోయి మా నాన్నగారు యజ్ఞం చేస్తే నాకు తెలియపోవడం ఏమిటని శివుడి దగ్గరకు వచ్చి, ఏమండి మీకు మామగారు మీద కోపం వచ్చిందా ఏమిటి, మా నాన్నగారు యజ్ఞం చేస్తే మనం ఎందుకు వెళ్ళలేదంటే, ఓసి పిచ్చిదానా, నాకు మామగారి మీద ఎందుకు కోపం వస్తుంది, ఈ ప్రపంచంలో ఎవడి మీద కోపం లేనివాడిని కనుకే శివుడు అన్నారు, నేను వెర్రాణ్ణి, మీ నాన్నకే నా మీద కోపం వచ్చింది అన్నాడు. అలా అంటారు, మా నాన్న దేవుడు అండి అంది, నీకు దేవుడే, నా బతుక్కి ఇలా అయిపోయింది అన్నాడు ఆయన. ఆవిడ ఒప్పుకోలేదు, మా నాన్నగారు మిమ్మల్ని యజ్ఞానికి రమ్మని పిలవలేదు అంటే నమ్మలేను, మీరు నా దగ్గర ఏమన్నా దాస్తున్నారా అంటే నన్ను పరీక్షిస్తున్నారా, అమాయకురాలు నింది, అమ్మవారు అమాయకురాలట అనగానే ఆయన అప్పుడు అన్నాడు, వెర్రిదానా కాదు, మీ నాన్నకి నా మీద కోపం, ఎందుకు కోపమో చెప్పంటావా,
నిరహంకార నిరస్త పాప సుజన నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామించి అశక్తులై మనముల దందహ్యమానేంద్రియాతురులై ఒరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుండైన ఆహరితో బద్ధ విరోధముల్ దొడరు దైత్యశ్రేణి చందంబునన్.
కొంతమంది అహంకారానికి దూరంగా జ్ఞానంతో ఎప్పుడూ పాపం చేయకుండా సుజనులై బతుకుతారు. నిరహంకారం, వాళ్ళకి అహంకారం ఉండదు. నిరస్త పాప అంటే అసలు పాపం చేయరు జీవితంలో, వాళ్ళకి సుజనులు మంచివారు అని పేరు. అప్పుడు జనమంతా మంచివాడిని పొగడ్డం వల్ల వాళ్ళకి కీర్తి వచ్చిందిగా, ఈ కీర్తిని కోరుకున్నట్టు ఒకడు. వాడికి అంత పేరు ఎందుకు వచ్చింది? వాడిని అందరూ పొగిడేస్తున్నారు, వాడు మంచివాడు అంటున్నారు, వాడు జ్ఞాని అంటున్నాడు, వాడికి అహంకారం లేదంటున్నారు అని ఈ కీర్తి నాకెందుకు రావటం లేదని ఈ పక్కవాడికి కోపం వచ్చిందిట. అందరికీ ఒకే కీర్తి ఎలా వస్తుంది, రమ్మంటే రాదుగా. ఈతని కీర్తి వాడికి కావాలనిపించింది. కీర్తి పొందాలంటే శక్తి ఉండాలి, వాడి దగ్గర శక్తి లేదు. అందుకని ఏం చేశాడు, తన దగ్గర శక్తి లేదు కనుక వాడి మీద రోజు అభాండం అనమాట. వాడు దొంగాడు, వాడు పాపాత్ముడు, వాడు నీచుడు అని పక్కవాళ్ళందరి దగ్గర నేరాలు చెప్పడం మొదలెట్టాట. క్రమంగా ఇతని మీద దుష్ప్రచారం చేశాడు. ఇలాగ ఇతరులలో ఉన్న గొప్ప కీర్తిని మనం పొందాలని కోరుకుని ఆ కీర్తి పొందలేనప్పుడు వాళ్ళ మీద దుష్ప్రచారం చేసే మనుషులు ఎలాంటివారో మీ నాన్న అలాంటివాడు. విష్ణువు మీద అనవసరంగా పగ వహించి రాక్షసులు ఆయనతో యుద్ధం చేయటం లేదా? అలాగే మీ నాన్న కూడా అనగానే ఏమైనా సరే నేను ఆ యజ్ఞానికి వెడతాను అని యజ్ఞానికి శివుడికి చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ యజ్ఞంలో తండ్రి అవమానించాడు, మాట్లాడలేదు. దాంతో ఆవిడ తన శరీరాన్ని తగలబెట్టుకుని చచ్చిపోయింది ఆ యజ్ఞగుండంలో. సతీదేవి శరీరాన్ని విడిచిపెట్టేసింది. దాంతో ఆగ్రహోదగ్గురుడైపోయాడు ఈశ్వరుడు. సతీదేవి లేని ఈ శరీరాన్ని నేను ఇంకా భరించలేను బాబోయ్ అని వికటాట్టహాసం చేశాడు, తాండవమాడాడు. ఒక్కసారి ఆయన విజృంభించి దంభోళి జలిపించిన ఇంద్రుడిలాగా ఆకాశం భూమి దద్దరిల్లిపోయేలాగా లేచిపోయాడు. ఆ నృత్యానికి సమస్త లోకాలు కంపించిపోయాయి. శివుడికి కోపం వస్తే తాండవమాడతాడు. ఆ తాండవ నృత్యానికి మొత్తం లోకాలు దద్దరిల్లిపోయాయిట. అభ్రంలిహాదభ్ర విభ్రమభ్రభ్రమకృన్నీల దీర్ఘ శరీరమర క్రకచ కఠిన భీషణ కరాళ దంష్టలు విలుంగ ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు వెరయ క్రకచ కరాళ కఠిన దంష్టలు విలుంగ వీరభద్రుడు దయించే మారట రుద్రుడగుచు అంటారు పోతలు గారు. ఒక్కసారి ఆయన వికటాట్టహాసం చేసి తాండవ నృత్యమాడి ఈ నెత్తి మీద ఉన్న జటాజోటాలలో ఒక జటాజోటం పీకి దాని నేల మీద ఢామ్మని కొట్టాడు. కొట్టగానే ఆ జటాజోటంలోంచి నల్లని శరీరంతో వేయి చేతులతో రుద్రుడికి మారురుద్రుడా అన్నట్టుగా వీరభద్రుడు పుట్టాడు. ఆయన ఎలా ఉన్నాడు, 1000 తలకాయలు, 1000 చేతులు, 1000 చేతుల్లో వరసపెట్టు గండ్రగొడ్డలి కత్తి పరసవు ధనుస్సు కట్వాంగం అంటే మంచం కోడు లాంటి ఆయుధం సోలం అంకుశం పాశం ఇలాంటి ఆయుధాలు ధరించాడు. మిడిగుడ్లు ఎర్రగా సూర్యగోళల్లా మెరిసిపోతున్నాయి. పెద్ద నడుముతో ఒళ్ళంతా విభూతి పూసుకుని పెద్ద పెద్ద కోరలు వెలిగిపోతూ ఉండగా వికటమైన ముఖంతో భీకరాకారంతో అరుస్తూ ఉంటే ఈ అరుపులతో లోకమంతా దద్దరిల్లిపోతూ ఉండగా నృత్యం చేసుకుంటూ పుట్టేశాడు. ఆకాశమే ఆయనకి జుట్టు. ఆ సమయంలో ఆకాశం ఏకంగా కేశంలో ఉందిట. ఆ జుట్టు కూడా ఎర్రగా వెలిగిపోతుంది. అలా పుట్టి వీరభద్రుడు మరొక రుద్రుడిలాగా రుద్రుడికి నమస్కరించి, తండ్రి నన్ను నువ్వు సృష్టించావు, నువ్వు ఏం చెబితే ఇది చేస్తాను, నన్ను ఏం చెయ్యమంటావంటే పరమ దుర్మార్గుడు దక్షుడు మీ అమ్మ సతీదేవి మరణానికి మూలకారకుడయ్యాడు, ఆ దుర్మార్గుణ్ణి తక్షణం సంహరించు, వాడి యజ్ఞం నాశనం చేసేయి, అసలు ఆ యజ్ఞానికి వెళ్ళిన మొత్తం సదస్యులందరినీ చంపేయి అన్నాడు. దాంతో వెళ్ళిపోయాడు ఈయన ప్రమదగణాలను వెంట పెట్టుకుని. యజ్ఞం సర్వనాశనం చేసేశాడు. ఆ యజ్ఞం జరిగిన స్థలమే ద్రాక్షారామం అంటే, అది ద్రాక్షారామం అయిపోయింది. మన నోట్లో తిండి అంటే ఇష్టం కనుక ద్రాక్షారామాన్ని ద్రాక్షగా మార్చాం. దక్షుడి
తోట యజ్ఞం చేసిన స్థలం అన్నమాట అది. అక్కడ జరిగిన యజ్ఞం అంతా పాడు చేసి పారేసి యజ్ఞగుండాల్లో మలమూత్రాలు విసర్జించి అక్కడ చేరిన వాళ్ళందరినీ సూర్యుడికి పళ్ళు పీకేశాడు, ఇంద్రుడికి నడుము విరగొట్టేశాడు. అప్పటి నుంచి ఇంద్రుడికి బ్యాక్ బోన్ లేకుండా పోతే మేక వెంట్రుకల్ని పీకి అందులో ఉన్న వెన్నుపూస ఆయనకి ఆపరేషన్ చేసి కట్టారు తెలిసిన తర్వాత. ఇప్పుడు ఇంద్రుడి వెన్నుపూస ఏంటనుకుంటున్నారు? మేక వెన్నుపూస, దాంతో బతుకుతున్నాడు ఇంద్రుడు. సూర్యుడికి పళ్ళు లేవు, యజమాని గారి దంతాలు, అంటే మనం యజ్ఞం చేసినప్పుడు మన దంతములతో తింటాడు ఆయన. ఇలా ఒక్కొక్కడు నేను విరగొట్టి పారేశాడు. ఇక మామూలు యుద్ధం కాదు, అదంతా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది అనమాట. విధ్వంసం సృష్టించేశాడు వీరభద్రుడు. ఆఖరణ దక్షుడి తల నరకాలనుకున్నాడు. అదేంటో విచిత్రం, గొడ్డలితో ఎంత నరికినా దక్షుడికి తల తెగల. అప్పుడు ఆకాశవాణి అంది, వీడు బాగా యజ్ఞాలు చేశాడు ఒకప్పుడు, యజ్ఞం చేయడం వల్ల వీడి శరీరం వజ్రంలా కఠినమైపోయింది, కాబట్టి కఠినముగా వజ్రములా మారిపోయిన వీడి తల నరకడం అంటే అంత తేలిక కాదు. నువ్వు పని చెయ్యి, యజ్ఞంలో పశువుని చంపినట్టు చంపేయి. అనగానే యజ్ఞ పశువుని ఎలా చంపుతారో తెలుసా? ముక్కులు, ఓ మంత్రం చదివి ముక్కు మూసేస్తారు, ఓ మంత్రం చదివి చెవులు మూసేస్తారు, ఒక మంత్రం చదివి కళ్ళు మూసేస్తారు, అపానం, మూత్రద్వారం అన్నీ మూసి పీకిని గట్టిగా పట్టుకుంటారు, చచ్చిపోతుంది. అదనమాట యజ్ఞ పశు వధ. అప్పుడు లోపల ఉన్న వపన తీలుస్తారు. వీరభద్రుడికి 1000 చేతులు ఉండడం వల్ల లాభం, అన్నీ మూసేశాడు, మొత్తం నవరంధ్రాలు మూసి వాడి ప్రాణం తీసి ఆ తర్వాత తలకాయని యజ్ఞగుండంలో కాల్చి బూడిది చేశాడు. దేవతలంతా చావు దెబ్బలు తిని వీరభద్రుడి వల్ల శివుడి దగ్గరికి వెళ్ళి బతిమాలితే అప్పుడు మళ్ళీ జాలిపడి అందరికీ ఆరోగ్యం తిరిగిచ్చాడు ఈశ్వరుడు. దక్షుడికి తలకాయ కాలిపోయింది కనుక యజ్ఞగుండంలో గొర్రె తలకాయ పెట్టారు. అప్పటి నుంచి ఆయన బస్తముఖుడు, మేషముఖుడు అయ్యాడు. మేషము అంటే గొర్రె, అజ అంటే మేక. కాబట్టి మేషరాశి అంటే అక్కడ పొరపాటున కూడా మేకను వెయ్యకూడదు, గొర్రెనే వెయ్యాలి. అయితే ఆ జాతకం చెప్పేవాడు గొర్రె తలకాయ వాడు అయ్యి ఉంటాడు, అందుకని అక్కడ మేక వేస్తాడు. అసలు రహస్యం అదనమాట, వాడికి బుర్ర లేకపోవటం వల్ల. మొత్తం మీద గొర్రె తలకాయ వచ్చింది వాడికి. శివుణ్ణి తిట్టిన వాడి బతుకు గొర్రె ఇక. కాబట్టి ఎప్పుడు ఈశ్వర నింద చెయ్యకూడదు, శివనింద మహాపాపం. ఇప్పుడు శివుడు సతీదేవి దూరం అయిపోయిందిగా, ఆ బాధతో హిమాలయ పర్వతాలకు వెళ్ళి కళ్ళు మూసుకుని తపస్సు చేశాడు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు సతీ సతీ అంటూ. అమ్మవారు లేకపోతే అయ్యవారు ఏముంటాడు? ఇద్దరూ ఉండాల్సిందే. ఆ ఇద్దరిది అవినాభావ సంబంధం. 10,000 సంవత్సరాల అలా తపస్సు చేశాక ఒకరోజున దేవతలంతా హరహర మహాదేవ రక్షించంటూ ప్రార్థించారు. ప్రార్థించగానే ఆయన హఠాత్తుగా సమాధిలోంచి కళ్ళు తెరిచి చూశాడు. అప్పటి వరకు కళ్ళు మూసుకుని తపస్సు చేసిన ఆయన ఒక్కసారి కళ్ళు విప్పడంతో ఆయనకు నుదుటి చెమట పట్టింది. ఆ చెమట నేల మీద పడింది. నేల మీద పడుతూ ఉంటే వెంటనే భూదేవి ఒక స్త్రీ రూపం ధరించి ఆ చెమటనిలా 2 చేతులతో పట్టుకుని గుటుక్కుని మింగేసింది. వెంటనే గర్భం ధరించింది, వెంటనే కొడుకు పుట్టాడు. ఈ శివుడి నుదుటి నుంచి పుట్టిన చెమటని భూదేవి స్త్రీ రూపంతో మింగి గర్భం ధరించి పిల్లవాడికి అన్నది, ఆ పిల్లవాడే కుజగ్రహం. ఆయన అన్నమాట కుజుడంటే. మధ్యలో కథ మధ్యలో ఒక అనుమానం వచ్చింది, విష్ణుమూర్తికి భూదేవి భార్య అయినట్టే ఇప్పుడు శివుడికి కూడా భార్య అవుతుందానని. నాబోటి వాడు నా దగ్గరకు వచ్చిన వాడికి నీకు సంతానం కలుగుతుందని ఒక పండు మంత్రించి ఇస్తే నేను భర్తనవుతానా, గురువునవుతాను, కానీ సంతాన ఫలం అది. అదనమాట, భగవంతుడి వరం వల్ల పుట్టిన వాళ్ళు ఎవరూ కూడా భగవంతుడికి భార్యలు ఎవరు, పొరపాట్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఒక ఋత్విక్కు యజ్ఞం చేశాడు అనుకుందాం. యజ్ఞం చేసి యజ్ఞంలో ఉన్న ప్రసాదాన్ని పెడితే ఆ ప్రసాదం తిన్న వాళ్ళకి సంతానం కలిగితే అది యజ్ఞప్రసాద సంతానం అవుతుంది, కానీ ఈ మొత్తం అందరూ భార్యలు అయిపోతే ఈ ఋత్విక్కులు పని అయిపోయినట్టు. అలాగే ఈశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఆయన పండిస్తే సంతానం, ఆయన చెమట ఇస్తే సంతానం. ఆఖరికి ఎంతెందుకు, రుద్రవీర్య సముద్భవుడు హనుమంతుడు కూడా అంజనాదేవికి రుద్రవీర్యం ఇచ్చారు పండు రూపంలో, అయినా ఆవిడ భార్య అవదు, కేసరికే భార్య అవుతుంది. అంచేత ఈశ్వరుడి యొక్క ఆ లీలలలా ఉంటాయి. ప్రభోర్ లలాట దేశాత్తు యథా పృష బిందు సమన్విత, ప్రభువు యొక్క నుదుటి నుంచి, ఈశ్వరుడి నుదుటి నుంచి వచ్చిన చెమట బిందువుని మింగి భూదేవి సంతానాన్ని పొందింది. అదిగో ఆ సంతానం, కు అంటే భూమి, ఆమెకు పుట్టినవాడు కుజుడు. ఆయన ఎర్రగా ఉంటాడు అరుణవర్ణంలో, అందుకే అరుణుడు అని పేరు. ఆయన పుట్టి పుట్టగానే ఒక్కసారి ఉపనయనం చేయించుకున్నవాడే పెద్దవాడైపోయాడు. అంటే వెంటనే గర్భం ధరించింది, వెంటనే పిల్లవాడిని కన్నది, వెంటనే పెద్దవాడైపోయాడు. అప్పుడు భూదేవి, స్వామి నీ వరం వల్ల పుట్టిన ఈ కుర్రవాడిని నీకే అప్పగిస్తున్నాను అనగానే ఆయన ప్రేమగా నిమిరి, లోకశ్రేయస్సు కోసం నువ్వు పుట్టావు నాయన, మేషరాశికి వృశ్చిక రాశికి నువ్వు అధిపతివిగా ఉండు. అందుకే ఇప్పుడు కూడా సత్యనారాయణ వ్రతంలో కుజగ్రహాన్ని ఏమంటాం, అరుణవర్ణం, రక్తగంధం, రక్తమాల్యం, రక్తమాల్యాంబరధరం, మేషవృశ్చిక రాశ్యధిపతిం అని చెబుతాం. మేషవృశ్చిక రాశులకి రెండింటికి అధిపతి ఆయన. వాళ్ళు తప్పక కుజుడిని చూడాలి. జాతకరీత్యా కుజదోషం ఉన్నవాళ్ళు, అందుకే ఇక్కడ కుజుడి దగ్గరకు వచ్చి ఇక్కడే పుట్టాడు కనుక ఆయన్ని ముట్టుకుని పూజిస్తే కుజదోషం పటాపంచలైపోతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే వాళ్ళకి కుజుడు గొప్ప వరం, గుర్తుపెట్టుకోండి. ఎవరైనా భూమికి సంబంధించిన లేక ఇంకేమైనా స్థలాలు వ్యాపారాలు ఈ రియల్ ఎస్టేట్లో ఇంకేమైనా అపార్ట్మెంట్లు కానీ ఇళ్ళు కట్టి అమ్మడాలు కానీ ఇవి చేసేవాళ్ళకి ఏ కష్టము రాకుండా ఉండాలంటే, వ్యాపారం ఒడిదుడుకు లేకుండా ఉండాలంటే కుజుణ్ణి ముట్టుకుని పూజ చేస్తే వెంటనే ఆ కష్టాలన్నీ తొలగి అప్పటి నుంచి దినదిన అభివృద్ధి పొందుతాడు. ఒక్కొక్కడి కర్మయోగం, ఇల్లు కొనుక్కున్నా ఇంట్లో ఉండలేడు వాడి కర్మయోగం అదనమాట. చూడండి, ఒక ఆయన ఇల్లు కట్టాడు, నాకు బాగా శిష్యుడు, హైదరాబాద్లోనే, నేను మీకు ఇద్దరు కూడా చెప్పాను, ఆయన ఐఏఎస్ ఆఫీసర్ పైగా. ఏమండి గురు, ఇప్పుడు కదా నేను చెప్పింది, ఎప్పుడో 15-16 ఏళ్ల క్రితం మాట. ఏమండి, నేను హైదరాబాద్లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకుంటున్నానండి. అంటే ఇప్పుడు వద్దు, ప్రస్తుతం నీ జాతకం బాగాలేదు, కొద్ది రోజులు అవు, లేదా మీ ఆవిడ పేరు మీద కొనంటే అలాగే అన్నాడు. బయటికి వెళ్ళాక ఇంకోటి ఎవడో ఏదో చెప్పేట కొనేశాడు. కొనగానే ఈయన తీసుకెళ్ళి నిత్యం బాంబులతో దద్దరిల్లి ఒకనొక ప్రాంతంలో రాయలసీమలోకి ట్రాన్స్ఫర్ చేశాడు. గృహప్రవేశం అవగానే చచ్చినంత పనేది, గురువుగారు చెప్పారు కదండి, వినలేదు మీరంది వెళ్ళాం, ఏం చేస్తాడు, ట్రాన్స్ఫర్ అయిందిగా, దీన్ని అద్దెకిచ్చి అక్కడికి వెళ్ళాడు. అక్కడ కూడా విసిగెత్తిపోయి ఈసారి నన్ను అడిగితే వద్దంటానేమోనని అడగకుండా ఈ హైదరాబాద్ అపార్ట్మెంట్ అమ్మి అక్కడ కొన్నాడు. అక్కడ నుంచి తీసుకెళ్ళి బరంపురం వేసేశారు గృహప్రవేశం అవగానే. ఇంకా అక్కడ బరంపురంలో బర్రు బర్రు అనుకుంటూ అక్కడ బతికాడు. మళ్ళీ అక్కడికి ఏం బుద్ధి వచ్చిందో మళ్ళీ కొన్నాడు అక్కడ. ఈసారి బరంపురం నుంచి తీసుకెళ్ళి అస్సాంలో బోడోలు ఉంటారు కదా, ఉగ్రవాదులు, ఉల్ఫా తీవ్రవాదులు, అక్కడ వేశారు. ఈ దెబ్బకి హడిలిపోయి గురువుగారు పాహి పాహి అని వచ్చేసాడు ఆయన. నేను చెప్పాను కదయ్యా, మీ ఆవిడ పేరు మీద కొనమంటే ఆవిడ మీద నీకు నమ్మకం లేదు, గురువుగారి మీద నమ్మకం లేదు, మారు మాట్లాడకుండా నువ్వు అక్కడ నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడానికి ఒకటే మార్గం, అక్కడ కూడా అపార్ట్మెంట్ కొను, తనకి తిరిగి వస్తావు అన్నాను. నిజంగా ఈసారి కొన్నాడు, అక్కడి నుంచి తిరిగి వచ్చి మళ్ళీ హైదరాబాద్లో పడ్డాడు. ఈ డిపార్ట్మెంట్లోంచి మారకుండా ఆయన ఇల్లు కొండం మానేసి వాళ్ళ ఆవిడ పేరు మీద కొన్నాడు. కొన్ని జాతకాలు అలా ఉంటాయి, అంత భయంకరంగా ఉంటాయి, చూసుకోండి. కుజుడు అంత గొప్పవాడు. ఇప్పుడు ఎందుకు చెప్పానంటే ఈ కథ, ఇలా గృహయోగము లేక ఇంటిలోకి వెళ్ళిన వెంటనే ట్రాన్స్ఫర్ అవ్వటం వల్ల లేక చిక్కుల్లో పడో ఇంకో అప్పుల్లో పడో ముప్పుల్లో పడో తెప్పల్లో పడో ఇంటిలో ఉండే యోగము లేక అద్దె ఇళ్లలోనే తిరిగే దుర్యోగం కలిగినటువంటి దుర్జాతకులు ఈ కుజుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజించి ఆయన్ని తాకి కాసిన నీళ్లు పోస్తే స్వగృహంలో సుఖంగా ఉంటాడు, నిత్యం సుఖంగా ఆనందంగా ఉంటాడు. ఇంకొకటి, ఒక స్థలం కొన్నాక పొరపాటున కోర్టు కేసుల్లో ఇరుక్కుని ఎప్పటికీ బయటికి రాకపోతే అప్పుడు కుజ ఆలయానికి వెళ్ళి ఒక మంత్రం చదవాలి. ఓం క్రోం క్రాం క్రీం కుజాయ నమః, ఇది ఆయన మంత్రం. ఇది కాకుండా దేవీ భాగవతంలో నవమ స్కంధంలో ఓం హ్రీం క్లీం వసుంధరాయై స్వాహ, ఓం శ్రీం హ్రీం క్లీం వసుంధరాయై స్వాహ అని ఒక మంత్రం ఉన్నది. ఆ మంత్రం కూడా ఇక్కడ జపం చేస్తే అమ్మవారి దగ్గర ఈ భూ సంబంధమైన వివాదాలు తొలగిపోతాయి. కాబట్టి గురువుగారి దగ్గర ఉపదేశం లేకుండా కాగితాల మీద రాసుకుని చదవకూడదు, గురువుగారి చేత చెప్పించుకుని చెయ్యాలి. ఉపదేశము లేని విద్య అస్సలు రాణించదు. గురువులది నిజమైన శక్తి అంటే, అందువల్ల గురూపదేశం లేకుండా పొరపాట్లు కూడా చేయకూడదు. ఇప్పుడు కుజుడు పుట్టగానే ఆయనకు నమస్కరించి, తండ్రి నన్నేం చెయ్యమంటావు అని అడిగాడు శివుణ్ణి. శివుడు అన్నాడు, నాయన నువ్వు వెంటనే కాశీ వెళ్ళు, అక్కడ నీ పేరు మీదుగా కుజేశ్వర లింగం అనే లింగాన్ని ప్రతిష్ఠించు, భక్తితో తపస్సు చెయ్యి ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంతో, అప్పుడు నేను నీకు వరం ఇస్తానన్నాడు. వెంటనే కుజుడు ఇక్కడి నుంచి బయలుదేరి కాశీ వెళ్ళి ఇప్పటికి కూడా కాశీలో నవగ్రహాల పేరు మీదుగా లింగాలు ఉన్నాయి. మీరు ఇదివరకు నాతో వచ్చినప్పుడు చూశారు, కుజుడు తన పేరు మీదుగా కుజేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించాడు. ఆ లింగాన్ని ప్రతిష్ఠించి శివుణ్ణి పూజించి ఓం నమ శివాయ అని జపం చేయగానే ఈశ్వరుడు మెచ్చుకుని, ఈరోజు నుంచి నిన్ను గ్రహంగా మారుస్తున్నాను, సూర్యుడు చంద్రుడు ఆ తర్వాత మూడవ గ్రహం నువ్వవుదువుగాక. అందుకే వరుసగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ, మూడవ గ్రహం మంచి బలమైన గ్రహంగా ఉండు. నీవు ఎర్ర రంగులో ఉంటావు కాబట్టి నీకు ఇష్టమైనది ఈరోజు నుంచి పగడం, నీకు రాయి పగడం నిర్ణయించాను. అందుకే కుజుడి జాతకం ఉన్న వాళ్ళంతా పగడం వేసుకోవాలి రాయిగా. నువ్వు కందులు అనే ధాన్యాన్ని సృష్టించు, దాంతో ప్రజలను ఆనందపెట్టు. ఇవాళ కందిపప్పు తింటున్నామంటే దానికి అధిపతి ఆయనే, అందువల్ల పప్పు తిన్నప్పుడల్లా కందిపప్పు మాత్రం, అన్ని పప్పులో కాదు. కందిపప్పు తిన్నప్పుడల్లా కుజుడికి దండం పెట్టుకుంటే ఇండైజెషన్ రాదు, గ్యాస్ ట్రబుల్ రాదు. నేను చెప్పలా, శివపురాణం చెబుతోంది. ఆయనకి కృతజ్ఞత చెప్పుకోరు, శుభ్రంగా దొరికింది కదా అని అందరూ ఫ్రీగా వస్తే వరీ తినేస్తున్నారు. ఇక అక్కడి నుంచి కూర్చుని ఉపన్యాసంలో నానాయాతన పడుతున్నారు, అసలు రహస్యాలు ఇవే అన్నారు. కాబట్టి పప్పుల వల్ల వచ్చే ఎంత ఆశ్చర్యకరంగా ఉంటాయో తెలుసండి, ధాన్యముల వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, పెసరపప్పు వల్ల కొన్ని. ఆరోగ్యం ఎంత ఉందో అంత అనారోగ్యం కూడా ఉంటుంది వాటిల్లో. ఈ గ్రహాలని తలుచుకుని ఆ పప్పుని ఆ ధాన్యాన్ని మీరు తింటే అప్పుడప్పుడైనా నవగ్రహాల పేరు మీదుగా ఏ గ్రహమునకు ఏ ధాన్యం దానం ఇవ్వాలో అది ఇస్తే ఈ గ్యాస్ ట్రబుల్స్ క్రమంగా దూరమవుతాయి, ఆరోగ్యం బాగుపడుతుంది అని చెప్పారు శివపురాణంలో జ్యోతిర్లింగాల మహిమలో. అందుకనే కుజదోషం ఉన్న వాళ్ళ చేత ఏం చేయిస్తారు, కందులు దానం ఇప్పిస్తారు కారణం. అదే బుధుడైతే పెసలు చేయిస్తారు, శని అయితే మినుములు దానం చేయిస్తారు, సూర్యుడైతే గోధుమలు, చంద్రుడైతే వరి. ఇలా ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క గ్రహం వల్ల మనకు వచ్చింది. ఈ విధంగా నువ్వు కందులనే ధాన్యానికి అధిపతి అయినాన లోకంలో సుఖంగా ఉండు. నువ్వు మధ్యప్రదేశ్లో పుట్టావు, దీనికి మధ్యప్రదేశ్ అని ఎందుకు పేరు వచ్చింది, భూదేవికి ఇది నడుమని చాలాసార్లు చెప్పాను, ఇవి కడుపు. కడుపుని సంస్కృతంలో మధ్య అంటే కడుపు. ఇప్పటికూడా ఇది మధ్యస్థానం కదా మనకి, అందువల్ల ఈ మధ్యప్రదేశ్ భూదేవికి కడుపు. ఈ గర్భం నుంచి పుట్టావు, ఇక్కడే నువ్వు లింగంగా ఉండు. నీకు ఇక్కడ ఆలయం కట్టి బ్రహ్మదేవుడు మొదట పూజ చేస్తాడు, అక్కడి నుంచి ప్రజలంతా నిన్ను తరచుగా వచ్చి పూజిస్తారు. ముఖ్యంగా మంగళవారం నాడు నిన్ను పూజిస్తే ఇంకా ఎక్కువ శుభాలు ఇయ్యి అని కుజుడిని ఆశీర్వదించాడు. ఆ తర్వాత బ్రహ్మదేవుడు కుజుడికి ఇప్పుడు కట్టిన గుడి అసలు గుడి ఒకప్పుడు బ్రహ్మ కట్టాడు, కాలక్రమేణా ఆ ఆలయం శిథిలమైపోయింది, లోపల ఉన్న లింగం మాత్రం అప్పటిది ప్రాచీన కాలపు కుజుడి లింగం. అది కుజుడు ఆ లింగ రూపంలో ఉన్నాడు. ఒకటి కాదు రెండు కాదు, అనేక శుభాలు ఉంటాయి దానివల్ల. నిజంగా ఈ జీవితంలో ఈ జాతకానికి ఇంకా మార్పు లేదు బాబోయ్ అనుకున్నవాళ్ళు కూడా కుజుడిని ముట్టుకున్నాక జాతకంలో మారిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, నేను స్వయంగా చూసి చెబుతున్న మాట అన్నమాట. ఇదంతా ఎవరు చెప్పారు, నారదుడు సాంఖ్యాయనుడు సాలంకాయనుడు అనే ఆచార్య గారికి చెప్పారు. ఆ కథ మర్చిపోకూడదు. ఈ గందరగోళంలో విక్రమార్క మహారాజు గారి ఆస్థానంలో మహానుభావుడు ఆయన తమ్ముడు భర్తృహరి లేక భట్టి ఒక ఆచార్య గారిని పెట్టుకున్నాడని చెప్పుకున్నాం. జాతక దోషాలకి అప్పటికప్పుడు ఈయనే పరిహారం చేసేవాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు, ఆ కొడుకు దొంగ అవుతాడు జాతకం ప్రకారం. ఆ దొంగ అవ్వకుండా కొడుకుని ఎలా బాగు చేయాలి అనుకుంటూ ఉంటే నారదుడు వచ్చాడు. వచ్చి ఈయన అడగగానే సలహా చెబుతున్నాడు. అంచేత ఈ హడావిడిలో వెనక్క కథ మర్చిపోకూడదు. ఇప్పుడు నారదుడు ఇదంతా చెప్పి, నీ కుమారుడి జాతకంలో కుజుడి పరీక్ష ఎక్కువగా ఉంది, దానివల్ల నీ కొడుకు దొంగ అవుతాడు. మీ కొడుకు దొంగ అవ్వకుండా ఉండడానికి ఒకటే ఒక మార్గం, వాడికి 8 ఏళ్ళు వచ్చేదాకా రోజు నువ్వు కుజుడికి నీ కొడుకు పేరు చెప్పి అభిషేకం చేయి. అక్కడికే వెళ్ళక్కర్లా, ఇంటి దగ్గర జపం చేసి నీ వీలున్నప్పుడు ఆ నీళ్ళు అక్కడ పోయించేయి, కుదిరినప్పుడు స్వయంగా వెళ్ళు. దీంతోపాటు నీ కొడుక్కి దొంగతనం వల్ల వచ్చే నష్టాలు ఏమిటో చెప్పు. ఈ రెండూ చేస్తే నీ కొడుకు దుర్జాతకం మారిపోతుంది అన్నాడు. అమ్మయ్య అని నారదుడి పాద పద్మాలకు నమస్కరించి ఆ రోజు నుంచి కొడుకుని దగ్గర పెట్టుకుని తానే స్వయంగా జపం చేసి రోజు 1000 సార్లు జపం చేసి కుజమంత్రం, ఆ జపం అయిపోయాక నీళ్లు పెట్టుకెళ్ళి కుజుడి మీద పోసి సాయంకాలం కొడుకుని దగ్గర కూర్చోబెట్టుకుని, నాయన కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం, అందులో నువ్వు పండితుడు కొడుకువి, బాగా చదువుకుని పైకిరా, దొంగతనం చాలా ప్రమాదం,
బంగారం దొంగతనం చేసామనుకో, కుష్ఠరోగం వస్తుంది, ఈ వేళ్ళు పోయి బాబోయ్ కుష్ఠరోగం డబ్బులు ఇవ్వండి అని అడుక్కుంటున్నారు వీధిలో, వాళ్ళు ఎవరనుకుంటున్నావు బంగారం దొంగతనం చేసిన వాళ్ళు అని ఒకరోజు చెప్పాడు. అప్పటి నుంచి కుర్రాడికి బుర్ర ఏం పడిందనమాట, బంగారం దొంగతనం చేస్తే కుష్ఠరోగం వస్తుంది. నిజానికి వాడికైతే బుర్రలో అంత జ్ఞాపకం ఉండదు, ఇదంతా కుజుడికి జపం చేయటం వల్ల వాడికి ఆ జ్ఞాపక శక్తి అలా ఉండిపోయింది. మర్నాడు ఏం చేశాడు, వెండి దొంగతనం చేస్తే కక్కు కక్కు అని తెగ దగ్గుతావు, ఉపన్యాసంలో అయినా బయటైనా 24 గంటలు దగ్గుతున్నారంటే కారణం అదినైనా అని చెప్పేసి, అంటే ఈ చిన్న చిన్న దగ్గులు కాదులేండి, పెర్మనెంట్ దగ్గులు. మళ్ళీ మీరు కంగారు అడిగారు, మేము దగ్గుతున్న వాళ్ళు అందరం పూర్వజన్మలో వెండి దొంగతనం చేసేవా అని బెగ్గట్టుకోక్కర్లా. శాశ్వతంగా కోరింత దగ్గుతో దాని ఏమంటామని టీవీ క్షయొస్తే మాత్రమే, వెండి దొంగతనం చేస్తే క్షయరోగం వస్తుంది. ఆహా, అందుక వెండి దొంగతనం చేసిన వాళ్ళు అలా దగ్గుకుంటున్నారు అని వీడికి అర్థమయ్యేది. అన్నం దొంగతనం చేస్తే క్రమంగా ఉదర రోగాలు వస్తాయి, కడుపుకి సంబంధించిన రోగాలు వస్తాయి, అస్తమాటు వాంతులు అయిపోవడం, గ్యాస్ ట్రబుల్ ఎక్కువైపోవడం, ఇవన్నీ ఎందుకు వస్తాయంటే పూర్వజన్మలో దొంగతనం అన్నం చేసామన్నమాట, ఎవడ దగ్గర అన్నం కొట్టేశాం వాడు అన్నం అని ఇవన్నీ ఎప్పటికప్పుడు తండ్రి చెబుతూ ఉంటే కొడుకు జాగ్రత్తగా విని ఈ దొంగతనం చెయ్యను అన్నాడు. ఒకవేళ చేద్దాం అనుకున్నా కుజ చెప్పం వల్ల వాడికి వెంటనే తండ్రి బోధ గుర్తొచ్చేదనమాట. జాతకరి ఇచ్చేవాడు బందిపోటు దొంగ అవ్వాలి, కానీ తండ్రి గారు చెప్పం వల్ల, తండ్రి గారి బోధ వల్ల వీడికి ఏదన్నా వస్తువును చూసినప్పుడు బంగారం అనిపించేది. కానీ వెంటనే బంగారం దొంగతనం చేస్తే ఇక రేపు వేళ్ళుండవు, ఇంకోటి దొంగతనం చేస్తే కాళ్ళు ఉండవు, అన్నం దొంగతనం చేస్తే కడుపు ఉండదు, ఇంకోటి దొంగతనం చేస్తే పళ్ళు ఉండవు అని కొంచెం భయం కలిగి దొంగతనం చేద్దాం అనుకున్నవాడు ఆగిపోయేవాడు. ఇలా 8 ఏళ్ళు నిండాయి. ఈ కుర్రవాడికి ఉపనయనం చేసి శాస్త్రాలు చెప్పి, నాయన ఇంక నేను పెద్దవాడిని అయిపోయాను, మన విక్రమార్క మహారాజు గారి అంతఃపురంలో శివలింగం ఉంది, అమ్మవారు ఉంది, వాటికి రోజు నేనే పూజ చేస్తాను, ఇంతకాలం చేసానికి ఓపిక పోయింది, నువ్వు వెళ్ళి నా వదులు పూజ చెయ్యి, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో నేను చెప్పిన బోధలు అన్నాడు. ఎందుకంటే రాజుగారి అంతఃపురానికి వెళ్ళి అక్కడ పూజలు చేయటం అంటే మాటలు కాదు, అక్కడ చాలా విశేషాలు ఉంటాయి. బంగారపు దీపపు కుందెలు, వెండి చెమ్మెలు, హారతులు ఇచ్చేవి, అమ్మవారికి నగలు, అయ్యవారికి ఆభరణాలు, ఇవన్నీ చూసినప్పుడు వీడికి దుర్బుద్ధి పట్టకుండా ఉండడానికి తండ్రి బాగా హెచ్చరించాడు, వీడి జాతకం తెలుసు కాబట్టి. అలాగే నాన్నగారు అని ఈ కుర్రాడు వెళ్ళాడు. తండ్రి కంటే వీడి కంఠం ఇంకా బాగుండేదిట, అందుకని వీడు పూజ చేస్తూ ఉంటే విక్రమార్కుడు, భర్తృహరి అందరూ పొంగిపోయేవారు, ఏమి కంఠం, ఏమి అద్భుతం అని. ఒక్కొక్కడు కనుక పూజ చేస్తూ ఉంటే ముచ్చటగా ఉంటుంది, తండ్రి పూజ చేస్తే అసహ్యించుకున్నవాడు కూడా కొడుకు పూజ చేస్తే మెచ్చుకునేవారట, అదొక యోగం అదృష్టం. వీడికి ఆ జాతక ప్రభావం వల్ల నవరత్నాలతో తయారు చేసిన హారతి పాత్రలో హారతిస్తున్నప్పుడు అమ్మవారికి అయ్యవారికి, అబ్బా నవరత్నాలు తాపడం చేయబడిన హారతి పళ్ళెం అని దాని మీద కొంచెం మనస్సు లాగేది. మళ్ళీ అంతలోనే వాళ్ళ నాన్న చెప్పిన రోగాలు గుర్తొచ్చి అమ్మో అనేవాడు. ఇలా ఎప్పటికప్పుడు దొంగతనం చేద్దాం అనిపించినా బోధలు ఎప్పటికప్పుడు చెవిలో ఉన్నాయి కనుక దొంగతనం చేసేవాడు కాదు. ఒక రోజున ఏం జరిగింది, పూజ చేసి వస్తూ ఇలా పైన దీక్షావస్త్రాలు ఇస్తారులేండి రాజుగారు వెళ్ళినప్పుడల్లా. ఆ రోజుల్లో మహారాజుల గారికి వస్త్రాలకు లోటు ఏమిటి, దీక్షావస్త్రాలు ఇచ్చినప్పుడు ఈ దీక్షావస్త్రాన్ని ఇలా ఓ మూట కింద కట్టుకు వచ్చేస్తున్నాడు వీడు బయటికి. కాపల వాళ్ళకు ఒక నియమం ఉంది, రాజుగారి అంతఃపురంలోకి వెళ్ళేటప్పుడు పట్టించుకోరు కానీ వచ్చేటప్పుడు ఏమున్నా చెక్ చేస్తారు. రోజు మామూలుగా వెళ్ళిపోతున్నాడు, వాడు మూట కట్టుకెడుతున్నాడు ఏమిటి అని, ఏమిటండి మూట అన్నారు మామూలుగా. రాజుగారు ఏమన్నా దానం ఇచ్చారంటే వీడు కొంచెం కంగారు పడి మెమ్మెమ్మే తెబ్బెబ్బే అన్నాడు. ఆ మెమ్మెమ్మెమ్మే తెబ్బెబ్బే అనడంతో వీడికి అనుమానం వచ్చింది, రాజుగారు ఎలాగో దానం ఇస్తే చూపించడానికి అభ్యంతరం ఏముంది, ఏమిటది ఆ మూట ఇప్పండి అన్నాడు. వీడు కొంచెం కంగారు పడుతుంటే వాడే మూట బలాత్కారంగా ఇప్పాడు, అందులో ఏముంది, చిట్టు ఉంది, ధాన్యం దంచగా చిట్టు తౌడు అని వస్తాయి కదా, అందులో చిట్టు ఉంది. వీడికి మతిపోయి ఇదేమిటయ్యి ఈ చిట్టు మూట కట్టేమిటంటే వాడు బుర్రగొక్కున్నాడు. ఈ కాపలవాడికి ఏం చేయాలో అర్థం కాక రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాడు. మహారాజా, మీ పురోహితులు ఈ చిట్టు మూట కట్టుకుపోయాడండి, ఏమిటంటే మాట్లాడలేదు, ఇది దొంగతనం కిందకు వస్తుందో మరేమిటో నాకు తెలియదు, నేనేం చేయాలో తెలియక మీ దగ్గరికి తెచ్చానంటే, ఏం పండిత ఈ చిట్టుకి కక్కుర్తి పడ్డావు ఏమిటంటే, ఏం చెప్పను మహారాజా, మా ఆశ్రమంలో ఉన్న ఆవు కోసం కక్కుర్తి పడ్డాను అన్నట్ట. నువ్వు అడిగితే బస్తాలకు బస్తాలు చిట్టు పంపిస్తాను కదా అంటే, నా బుర్ర పనిచేయలేదు మహారాజా అన్నట్ట.
ఇప్పుడు ఈయనకి బుర్ర పని చేయలేదు, వెంటనే తండ్రిని పిలిచాడు. సాయంకరాచార్యుల వారు, మీ అబ్బాయి చిట్టు దొంగతనం చేశాడు, ఇదేం కర్మ అండి? నేను ఊ అంటే బస్తాలు బళ్ళు ఎడ్ల బళ్ళతో పంపేవాడి చిట్టు, వీడు చిట్టు పొట్టుని తీసుకుని వస్త్రంలో కట్టుకెళ్ళాడు. ఏమిటంటే, మహారాజా నీకు ఓ నమస్కారం, ఓ ఉజ్జయిని మహాకాళేశ్వర నీకు నమస్కారం, నారదా నీకు నమస్కారం, ఓ నవగ్రహాలారా మీకు దండం అన్నట్ట. నీకు కూడా మతిపోయిందో గురువుగారు అన్నాడు ఆయన. నాకు కాదు మతిపోతా, అసలు రహస్యం చెబుతా విను, ఇప్పుడున్న విషయం చెప్పాలి. ఈ నా కొడుకు జాతకం ప్రకారంగా వీడు భయంకరమైన దొంగ అయిపోవాలి, మామూలు దొంగ కాదు, బందిపోటు దొంగ అయిపోవాలి. కానీ నేను మీకు ఎవరికీ చెప్పకుండా ఉజ్జయిని మహాకాళేశ్వరుడు దర్శనం చేసుకుని ఏడుస్తూ ఉంటే నారద మహర్షి కనపడి మంత్రోపదేశం చేసి కుజుడి పూజ చేయమన్నాడు, చేశాను. బోధ చెయ్యమన్నాడు, చేశాను. అవన్నీ ప్రభావం వల్ల ఆ మంత్ర జపమైతేనే, నా బోధ అయితేనే రెండూ కలిసి వచ్చి ఈ కుర్రాడు దొంగతనం చేయకుండా పండితుడే సుఖంగా బతుకుతున్నాడు. అన్నింటి గురించి చెప్పారు కానీ చిట్టెత్తుకుపోతాడనే నమ్మకం నాకు లేదు, అసలు చిట్టు గురించి ఊహ రాలేదు నాకు. ఆ ఒక్కటి చెప్పడం మర్చిపోయాను, అదే దొంగతనం చేశాడు. అంతరార్థం చెబుతున్నాను విను. ఇప్పుడు మానవుడి జాతకాన్ని సంపూర్ణంగా ఏ మంత్రము మార్చకూడదు, జాతకంలో ఎంతో కొంత అనుభవించాలి. సంపూర్ణంగా జాతకాన్ని మార్చేస్తే వీడే దేవుడైపోతాడు. మనం చేసే పూజలు భయంకరమైన కష్టం లేకుండా పెద్ద కష్టం, ప్రాణాపాయ గండం వచ్చే చోట ఒక్కసారి ఒక కారులో పెడుతున్నాం, ఈ కారు వెళ్ళి దేన్నో గుద్ది పూట చచ్చిపోవాలనుకోండి మన కుటుంబం, అప్పుడు ఆ కారు ఏదో చిన్న యాక్సిడెంటో లేదా చిన్న ఊగో టైరు పగిలో కాసేపు భయపెట్టి ఆ భయంతో ఆపేస్తుంది ఆ గండం. అదన్నమాట, అందుకని జపాలు చేయాలి. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ప్రాణగండం ఉండే చోట ఒక గోరు పోతుంది, తలపోవలసిన చోట ఒక చిన్న చిటికెన వెళ్తూ పోతుంది. ఇతగాడి జాతకం ఈ దెబ్బతో పోయింది, దొంగతనం చెయ్యాలి, ఆ దొంగతనం ఆగింది, ఆగినందుకు ఎంతో కొంత ప్రాయశ్చిత్తం జరగాలి, చిట్టు దొంగతనంతో ఆ ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇంక వీడు బుద్ధిగా ఉంటాడు అనగానే, ఇదా జాతక ప్రభావం అంటే జపతపాలతో పూర్తిగా మార్చగలిగిన ఎంతో కొంత జాతక ఫలితం అనుభవించక తప్పదు అని నిరూపించావు, చాలా సంతోషం, ఈ ఉజ్జయిని మహాకాళేశ్వరుణ్ణి యావజ్జీవితం భక్తితో పట్టుకుంటాను అన్నాడు విక్రమార్క మహారాజు గారు. ఇది ఈ శివపురాణ కథలు మనం చాలా జాగ్రత్తగా అందుకని వినాలి. చాలామంది అడుగుతారు ఎలా జరిగేది అలా జరుగుతుంది ఎందుకండి ఈ పూజలని, ఎలా జరిగేది అలా జరుగుతుంది. కానీ భయంకర ప్రమాదం రాకుండా ఆ గండాన్ని అలా అలా కొద్దిలో పోగొడుతుంది, అదే భగవంతుని ఆరాధన అంటే. యద్దుర్లభం యద్దురాపం యద్దుష్కరం తత్సర్వం తపసా ప్రాప్యం తపోహి దురతిక్రమం అన్నారు. ఇంకా ఈ జీవితంలో ఈ వస్తువుని మనం పొందలేం, ఇది మనకి రాదు అనుకున్న వస్తువుని కూడా తపస్సు చేస్తే పొందొచ్చు. ఇంకా ఈ కీర్తి నాకు రాదనుకున్నది కూడా తపస్సు చేస్తే పొందొచ్చు. అసలు ఇంక ఎక్కడికి వెళ్ళలేమనుకున్న చోటికి కూడా వెళ్ళవచ్చు. మనం జీవితంలో ఉపన్యాసం చెప్పలేమనుకున్న వాళ్ళు కూడా ఉపన్యాసం చెప్పవచ్చు. దేనివల్ల? తపస్సు వల్ల. అందుకని తత్సర్వం, నువ్వు ఏదైనా సరే తపసా ప్రాప్యం తపస్సుతో పొందవచ్చు, కానీ తపోహి దురతిక్రమం, తపస్సు మాత్రం అంత తేలిక కాదు, కొంచెం కష్టపడాలి, కొంచెం ఉపవాసం ఉండాల్సి వస్తుంది, ఒక్కొక్కప్పుడు పరీక్షల్లో నెగ్గాలి, నమ్మకం ఉండాలి, డబ్బు ఖర్చు పెట్టాలి, శరీరశ్రమ మనశ్రమ ఒకటి కాదు రకరకాల కష్టాలు ఉంటాయి. వీటిని మాత్రం కొంచెం శ్రద్ధగా చేస్తే, నమ్మి చేస్తే దానికి తగిన ఫలితం ఎప్పుడు ఉంటుంది. మనం చూస్తున్నాం కదా ఈ క్షేత్రం అంత గొప్పది, ఎందుకు పనికిరాడు అనుకున్న గొల్లవాడే కాళిదాసనే కవయ్యాడు, ఇంక తక్కిన వాళ్ళ సంగతి చెప్పేదే ఉందండి. అందువల్ల ఇవాళ మీరు మూడో రోజు అప్పుడే ఇక్కడ ఉన్నారు, సప్తాహంలో రెండో రోజు, అడుగుపెట్టి మూడో రోజు, 7 రోజుల పాటు ఈ క్షేత్రంలో ఉండడం అంటే ఎన్ని జన్మల పుణ్యమో తెలిసిన మీకు, సప్తాహ దీక్షతో ఇక్కడ ఉండి ఆ శివుడి కథలు వింటూ అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఆయన చరిత్ర ఇక్కడ వినడం ముఖ్యం. ఒకవేళ మీకు దర్శనం అవ్వకపోయినా పర్వాలేదు అన్నాడు ఆయన, నా కథ వినండి ఒక్కసారి దర్శనం చేసుకుంటే చాలు, కానీ ఇక్కడికి వచ్చిన ఆ చరిత్ర వినకపోతే మీ జన్మదండుగా అన్నాడు ఆయన. ఎందుకని మనం వచ్చిందే వినడానికి, ఇంక వినకపోతే ఉపయోగం ఉంది? ఒక్క గంట అయినా సరే ఒక్క అక్షరమైనా సరే ఆయన కథ వినాలి. ఈశ్వర చరిత్ర ఈశ్వర లింగ ప్రతిష్ట కంటే ఎక్కువ. స్వయంగా ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని మీ చేత్తో ప్రతిష్ఠించే అదృష్టం మీకు దక్కుతుందా అంటే దక్కదు, ఎందుకంటే ఆయన స్వయంభూ గనక. నిజంగా మీరు ఆ ఉజ్జయిని మహాకాళేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించి పూజించి అభిషేకించి గుడి కడితే ఎంత ఫలితమో 7 రోజులు ఈ పురాణం వింటే అంతకంటే ఎక్కువ ఫలితం అన్నాడు. 7 రోజులు వినకపోయినా శ్లోకం శ్లోకార్థమేవచ, ఒక్క శ్లోకం సగం శ్లోకం విన్నా అదృష్టవంతుడు. అది అదృష్టమే, భాగ్యమే, అంత గొప్పదన్నమాట. చరిత్ర అంటే ఈశ్వరుడికి అంత ఇష్టం. ఎక్కడ తన చరిత్ర జరిగితే అక్కడ ఈశ్వరుడు మారు రూపంలో వచ్చి చేతులు కట్టుకుని వినయంగా వింటాడు. ఇందులో చాలామంది చేతులు కట్టుకుని వినొచ్చు, వాళ్ళందరూ కూడా శివస్వరూపాలే, శివుడు ఆ రూపంలో రావచ్చు. మనకి తెలియక ఈయన మన పక్కనే కూర్చున్నాడండి, ఈయన బాలకృష్ణ గారు ఏమోనండి, ఈయన పుల్లారావు ఏమోనండి, ఈయన పెంటారావు ఏమోనండి, ఈయన దెబ్బారావు ఏమోనండి, దబ్బారావు ఏమో అనుకుంటాం. కానీ ఆ దెబ్బారావు రూపంలో ఉండేది ఈశ్వరుడే. ఈశ్వరుడు మన రూపాలలో వచ్చి తన కథని శ్రద్ధగా ఆనందంగా విని పులకరించి వెళ్ళిపోతాడు. అంతటి ప్రభావం క్షేత్రంలో, మళ్ళీ బయట ఇంతలా ఉండదు. అందుకని క్షేత్రం గొప్పతనం అన్నారు. తీర్థం, క్షేత్రం, దైవం, దేవత అన్నీ ఉన్న ఏకైక దివ్యస్వరూపం. ఇంతకీ ఎందుకు చెప్తున్నానంటే, జాతకాలలో భయంకరంగా బందిపోటు అవుతాడు అనుకున్న వాడిని కూడా కేవలం చిట్టు దొంగతనంతో, ఆ తర్వాత ఇంక మళ్ళీ జీవితంలో దొంగతనం జోలికెళ్లకుండా చేసిన అపూర్వ క్షేత్రం అట ఇది. ఇక్కడ అటువంటి మహాత్ములు ఉన్నారు.